ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ నందు అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి ఈ కార్యక్రమంలో స్వామివారు సర్వత్రా వ్యాపించి ఉన్నారు, తనతోని తమ ఇంటా వెంటా జంటా కంటా ఉండి కాపాడుతూ ఉంటారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈనాడు ఇద్దరు భక్తుల యొక్క గాథలను విందాం. ఈ కార్యక్రమాన్ని మనకి అందించడానికి వచ్చారు హైదరాబాద్ నుంచి శివకళాధర్ మరియు శ్రీమతి శేషవల్లి గారు.
చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ. చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ. స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. స్వర్గమన్నది బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ. తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ. భాగ్యమన్నను బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ. జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ. పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ. గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ. కర్మలన్నీయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాయంబు బ్రహ్మ. ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. సర్వమంతయు బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ. సత్యమును తెల్పునట్టి ఈ సాయి బ్రహ్మ. సత్యముని తెల్పునట్టి ఈ సాయి బ్రహ్మ.
జగమే సర్వం విష్ణుమయం, సద్గురు శ్రీ సత్యసాయిమయం, ఓంకారనాదమయం, ఓం శివశక్తిమయం, ప్రేమమయం, సాయినామమయం అని అందరం భజనలు చేస్తాం. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మారామునిగా వసిస్తూ అంతర్యామిగా సర్వజీవవాసునిగా ఒక్క జీవులలో ఏమిటి, సృష్టిలో ఉన్న అణువణువు నిండియున్న ఆ పరమాత్మ సర్వాంతర్యామిగా జగమంతా వ్యాపించియున్నారు. భక్తులు ప్రేమతో పిలవడమే తడవు వారి ఇంటా జంటా కంటా ఉండి విశ్వంలో ఏమూలనైనా ఎక్కడ ఉన్నా వారిని కాపాడుతూ తన విశ్వ విరాట్ స్వరూపాన్ని స్వామి అంతర్లీనంగా ప్రకటిస్తూనే ఉంటారు. నిత్యసత్యమైన ఈ విషయం మనందరికీ ఎంత తెలిసినా కూడా మాయకు లోబడిపోయే మానవులం కదా. ఒక్కొక్కసారి మనమందరం స్వామి అంతర్యామి సర్వాంతర్యామి అన్న పరమసత్యాన్ని విస్మరిస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాని భక్తవత్సలుడైన స్వామి తన సర్వాంతర్యామి తత్వాన్ని, విశ్వవ్యాపకత్వాన్ని ప్రతి భక్తునికి వారికి తగిన రీతిలో ప్రకటించి తద్వారా స్వామికి సర్వం తెలుసు జాగ్రత్త అని హెచ్చరిస్తూ సందేహాలతో నిండియుండే మన మనసులలో ప్రేమజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. స్వామి భక్తుల్ని ఎవరిని కదిపినా అడిగినా ప్రతి ఒక్కరూ స్వామి వారిని ఎక్కడ ఎలా రక్షించింది, వారి సందేహాలను ఎలా తీర్చింది, వారిలో ధైర్యాన్ని ఎలా నింపింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి భక్తుని జీవితాన్ని ఒక పుస్తకంగా మలచాల్సి వస్తుందేమో. ఎందుకంటే స్వామి విశ్వ మానవాళి చేత ప్రేమింపబడటమే కాకుండా విశ్వ మానవాళిని తను పుట్టి పెరిగిన మారుమూల పల్లికే రప్పించగలుగుతున్నారంటే అంతటా నిండియున్నది సాయితత్వమే, అంతా తానేయున్నానని చెప్పడం కాక ఇంకేముంటుంది. ఇంతకన్నా విశ్వ విరాట్ స్వరూపం ఇంకేమన్నా ఉంటుందా? ఇలా స్వామి సర్వాంతర్యామి తత్వాన్ని విశదపరిచే విషయాలు కూడా ఆయన ప్రేమలాగే మహాసముద్రం అనంతం. ఈ మహాసముద్రంలోంచి వస్తున్న కొందరి భక్తుల అనుభవాల అలలను మీకందిస్తున్నాం, విని ఆనందించండి.
సత్యసాయి భక్తకోటికి ప్రొఫెసర్ కస్తూరి గారి జీవితం అత్యంత సుపరిచితం. స్వామి జీవిత చరిత్రను సత్యం శివం సుందరం పేరిట మనోహరంగా రచించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఖ్యాతిని, దివ్యానుగ్రహాన్ని పొందిన వ్యక్తి ప్రొఫెసర్ కస్తూరి. స్వామి అందించిన దివ్యానుభూతులు కస్తూరిగారి జీవితంలో కోకొల్లలు. ఆ అద్వితీయ అనుభవ కుసుమాలను కస్తూరిగారు లవింగ్ గాడ్ అనే పుస్తకం ద్వారా అందరికీ అందించారు. ఆ దివ్యానుభవాలలో కొన్నిటిని ఇప్పుడు మీరు విని ఆనందించండి.
మైసూర్ విశ్వవిద్యాలయం వారు సెప్టెంబర్ మాసంలో నిర్వహించే పరీక్షల్లో మా కాలేజీది ముఖ్య పాత్ర. ఇక్కడ కాలేజీలో పరీక్షల హడావిడి, మరొక వంక పుట్టపర్తిలో దసరా ఉత్సవాల సంరంభం. కాలేజీ ముఖ్య అధికారిగా నేను దగ్గర ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. సీలు చేయబడి ఉన్న ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు జాగ్రత్తగా అందచేయడం, ఇన్విజిలేటర్స్ను ఏర్పాటు చేయడం, జవాబు పత్రాలను పరీక్ష అధికారులకు పంపించడం, ఇదంతా ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయం. ఒకవైపున భక్తుడుగా నవరాత్రుల్లో చివరి 3 రోజులైనా కుటుంబంతో కలిసి దసరా పండుగకు స్వామి సన్నిధిలో గడపాలన్న ఆశ. అదృష్టవశాత్తు ఆ పండగ చివరి 3 రోజులు మా కాలేజీకే కాక అన్ని కాలేజీలకు సెలవులివ్వబడ్డాయి. అందువల్ల మరునాడు సాయంకాలం బెంగళూరు రైల్వే స్టేషన్కు వచ్చి దావణగిరి నుండి నేను రాగానే అందరం కలిసి అక్కడి నుండే పుట్టపర్తి వెళ్లవచ్చునని ఒక టెలిగ్రాము నా భార్యకు పంపించాను. మర్నాడు ఉదయం ఒక ఘోరమైన తప్పిదం జరిగే వరకు నా పథకం సజావుగానే సాగింది. మరునాడు ఉదయం జరిగిన ఒక సంఘటన నా పథకం అంతా తలక్రిందులైపోయేలా చేసింది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. నా ఎదురుకుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. నేను ఒక కట్ట తీసుకుని సీలు విప్పి మొదటి హాల్లోని ఒక 25 మందికి వరస్సగా పంచాను. హఠాత్తుగా పరీక్ష హాలులో తీవ్రమైన కలకలం చెలరేగింది. నేను ఇచ్చిన ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలకు వారు పరీక్షకి సిద్ధమై వచ్చిన విషయానికి సంబంధమే లేదు. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా నేను వాళ్లకి పంచిన ప్రశ్నాపత్రాలు భారతదేశ చరిత్ర గురించి ఉన్నాయి. వాళ్లదే కరెక్ట్, నాదే తప్పు. గబగబా వాళ్ల చేతుల్లో నుండి కాగితాలు లాగేసుకుని ఆఫీస్ గదిలోని బీరువా దగ్గరకు పరిగెత్తాను. సరైన పొట్లాలు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పాను. అసలు ఆ రోజు జరగవలసిన పరీక్ష ప్రశ్నాపత్రాలు అందరికీ పంచి నా ఆఫీసు గదిలో విచారంగా కుర్చీలో కూర్చుని జరిగిన నష్టాన్ని తలుచుకుని కృంగిపోయాను. కుర్చీలో నుండి లేచి వెళ్లి గది తలుపు మూసేసి బాబా పటం ముందు ఎదురుగా నిలబడి ఏడ్చేశాను. భగవంతుడా, ఎందుకు, ఎందుకిలా జరిగింది? నా వల్ల ఎందుకింత పొరపాటు జరగనిచ్చావు? భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 రోజులు ఉండగానే నేను పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశాను. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపించాలి. ఇదంతా 5 రోజుల్లో జరిగిపోవాలి. అంటే ఏమాత్రం సాధ్యమైన విషయం కాదు. మళ్ళా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను, అధికారులను అందరినీ మళ్లీ పరీక్ష కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, అందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. భగవంతుడా, ఇప్పుడు ఏమి దారి నాకు అంటూ విలపిస్తూనే స్వామి చిత్రపటంకి చూస్తూ నా గోడంతా వెళ్లబోసుకున్నాను. నేను తర్వాత వస్తానని, అమ్మావాళ్లని పుట్టపర్తి వెళ్లిపోమ్మని, నా కోసం చూడవద్దని తంతి ఇచ్చాను. ఆ రాత్రే రైల్లో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లాను. అతను నాకు చిరకాల మిత్రుడు. అతను నా విషయమంతా విని చాలా వరకు నా భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ లో ఇద్దరు ఇక్కడే ఉన్నారని, వారిని కలుసుకోవచ్చునని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటలలోపు ప్రశ్నాపత్రం తయారు చేసిస్తే రాత్రికల్లా అచ్చువేసిస్తామని చెప్పారు. తపాలా శాఖ వారికి కూడా దసరా సెలవులు 2 రోజుల తర్వాత అని కనుక్కున్నాడు. ఇవన్నీ వివరాలు తెలుసుకున్నాక అతను నన్ను మరునాడు క్రాఫర్ట్ హాలులో ముఖ్యమంత్రి హనుమంతయ్యచే ప్రారంభించబడే సమావేశం దగ్గరకు రమ్మని చెప్పాడు. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే ఆ సమావేశంలో వైస్ ఛాన్సలర్ కూడా పాల్గొంటారు కాబట్టి 10:30 వైస్ ఛాన్సలర్ ఇంటి వద్ద తన కోసం ఎదురుచూస్తూ ఉండమని చెప్పాడు. అంతేకాక ఒక కాలేజీ ప్రధాన అధ్యాపకునిగా సభకు హాజరవ్వచ్చునని, అలాగే వైస్ ఛాన్సలర్ను కూడా కలిసి సమస్యను చర్చించవచ్చునని సలహా ఇచ్చాడు. నేను కూడా వెళ్లి క్రాఫర్ట్ హాల్లో ఒక కుర్చీలో ఒక కొద్దిసేపటిలో నా మూర్ఖత్వం అందరి ముందు బయటపడిపోతుంది అనుకుంటూ జరగబోయేదాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నాను. ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో ఆ సభకు హాజరైనందుకు చాలామంది నన్ను అభినందించారు కూడా. కాని నన్ను అంత హఠాత్తుగా మైసూరు లాక్కు వచ్చిన అసలు కారణం ఏమిటో, ఆసక్తి ఏమిటో వాళ్లకి తెలియదు కదా. పలకరించిన వాళ్లకి జీవం లేని నా చిరునవ్వే సమాధానంగా మౌనంగా ఊరుకున్నాను. చాలా ఆర్భాటంగా, కోలాహలంతో సభ ప్రారంభమైంది. బ్యాండు వాయిద్యాల ఘోషతో, మేళతాళాలతో ముఖ్యమంత్రి గారు హాల్లోకి టీవీగా ప్రవేశించారు. ఆయన ఉపన్యసించడానికి నిలబడగానే హాలంతా చిక్కటి నిశ్శబ్దంతో నిండిపోయింది. వారు తమ ఉపన్యాసంలో ఆంగ్లంలో మొదలుపెట్టారు. ఈలోగా అక్కడ చేరిన విద్యార్థి బృందం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసి గందరగోళం సృష్టించారు. సభ అంతా రసాభాసగా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు తన పక్కనే ఉన్న వైస్ ఛాన్సలర్ కేసి తీక్షణంగా చూడటం, ఆయన తల అవమానంతో వారిపోవడం గమనించాను. ముఖ్యమంత్రి గారు ఇంటికి క్షేమంగా చేరుకోవడం కోసం గుంపును చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగం కూడా చేయబడింది. నేను మెల్లిగా ఆ బాష్పవాయు ప్రభావం నుండి తప్పించుకుని నక్కుతూ వెళ్లి గబగబా వైస్ ఛాన్సలర్ ఇంటి వరండాలోనే బైఠాయించాను. ఆయన రాగానే తప్పకుండా ఆయన దృష్టి నాపై పడే విధంగా, ఎందుకంటే మరి నేను ఆయన్ను కలుసుకోవడం తప్పనిసరి కదా, అవసరమైనప్పుడు సంభాషణ మధ్యలో కల్పించుకోవడానికి వీలుగా, అప్పటికే రిజిస్ట్రార్ వచ్చి వైస్ ఛాన్సలర్ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. ఈలోగా జరిగిన దుస్సంఘటన వలన చెదిరిపోయిన మనసుతో బాష్పవాయు ప్రభావం చేత ఎర్రబడిన కళ్లతో మెల్లగా ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ గారు బరండాలోకి రాగానే నన్ను చూసి నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఏమిటి విశేషాలని అడిగారు. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని చెప్పాను. కొంచెం వణుకుతున్న గొంతుతో విద్యార్థుల మూలంగానా అని అడిగారు. కాదండి, ఇది నా స్వయం కృతాపరాధమే అన్నాను. దాంతో ఆయన తేలికపడి సంతోషంగా నాతో చేయికలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లుగా మీరు దావణగిరే విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అల్లరి పెట్టారో అన్నారు సిగారు వెలిగిస్తూ. జరిగినదంతా ఆయనకి వివరంగా చెప్పి ఇప్పుడు పరిస్థితి ఎలా అత్యవసరంగా చక్కదిద్దాలో చెప్పాను. మీరేమీ విచారించకండి కస్తూరిగారు, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థల్లోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులనందరినీ మీ అధికారంలో ఉంచుకుని క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా సరే నేనేమీ పట్టించుకోను, ఏం పర్వాలేదు అంటూ రిజిస్ట్రార్ని లోపలికి పిలిచారు. నేను ఒక గదిలోకి వెళ్లి కూర్చుని హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశాను. మరో గంటలో మిగిలిన ఇద్దరు సభ్యులు వచ్చి తమ ఆమోదముద్ర వేస్తూ ప్రశ్నాపత్రాన్ని ధృవపరుస్తూ సంతకాలు చేశారు. ప్రభుత్వ ముద్రణాలయానికి 12 గంటలకల్లా ప్రశ్నాపత్రాన్ని అచ్చువేయడం కోసం పంపించాం. నా దగ్గర హిస్టరీ ఆఫ్ ఇండియా చదువుకుని ప్రెస్లో ఉద్యోగం చేస్తున్న నా పాత విద్యార్థిని ఒక ఆమె స్వచ్ఛందంగా పూనుకొని ప్రశ్నాపత్రం ప్రూఫ్ని దిద్దిపెట్టింది. తపాలా శాఖ వారు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు సకాలంలో చేరగలవని హామీ ఇచ్చారు కూడా. వైస్ ఛాన్సలర్ గారు ప్రోత్సాహకరంగా నా భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇక సంతోషంగా ఉండండి, ఊరికే దిగులుపడి ఉల్లాసాన్ని మీ సహజ హాస్యధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు, అంతా సవ్యంగా జరిగిపోయింది, విద్యార్థులు ప్రశాంతంగా ఉన్నారు, ఇంకా హాయిగా మీరు మీ పుట్టపర్తికి వెళ్లిరండి అన్నారు. 3 గంటలకల్లా బయలుదేరి వెళ్లి బెంగళూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాను. అప్పటికే నా కోసం ఎదురుచూస్తున్న మా వాళ్లు నన్ను చూసి చాలా సంతోషించారు. వాళ్లకు నేను రావటం లేదని మళ్లీ ఇచ్చిన టెలిగ్రాము అందనే లేదుట. చాలా అత్యవసరమైన విషయం అని త్వరగా చేరాలని అధికంగా పైకం చెల్లించి ఇచ్చిన తంతి వారికి చేరలేదు అంటే బాబా మా నిర్ణీత ప్రయాణాన్ని మార్చదలుచుకోలేదన్నమాట. దసరా ఉత్సవాలు పూర్తయి నేను పుట్టపర్తి వదిలి వెళ్లబోయే చివరి క్షణంలో బాబా నన్ను లోపలికి పిలిచారు. స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా నన్ను మధ్యలో ఆపి, స్వామి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్ పదులు మరొక ప్యాకెట్ తెరిచి ప్రశ్నాపత్రాలు పంచేశావు, నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు, నాకు తెలుసును, అది కూడా ఆఫీస్ గదిలో, సరేనా? పర్వాలేదు, నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించారు కదా, నాకు తెలియదా నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా, నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను, ధైర్యంగా ముందుకు సాగిపో, నిన్ను నేను అనుసరిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను అన్నారు స్వామి. బాబా అపారమైన కరుణ సముద్రంలో మునిగి ఉక్కిరిబిక్కిరవుతూ నిర్ఘాంతపడి తిరిగి వచ్చాను. తనను ప్రేమించేవారి తప్పులను ఆయన ఎంత ప్రేమతో ఎంత జాగరూకతతో సరిదిద్దుతారు! ఆయన ప్రేమించేవారినే కాదు, ఆయనను ప్రేమించేవాళ్లను కూడా అలాగే కాపాడతారు. ఒకసారి మా కాలేజీ బండ్రోతుల్లో ఒకడైన అనంతప్ప పెద్ద కుమార్తెకు బాగా జబ్బు చేసినప్పుడు బాబా అతనిని ఏ వైద్యుని వద్దకు వెళ్లవద్దని, మందులకు మాకులకు డబ్బు వెదచల్లవద్దని, ఒక్క నెలలోపలే ఆమె జీవితం నుండి విముక్తి చెందుతుందని చెప్పారు. ఆ నెలంతా కూడా అనంతప్ప మృత్యువనే కఠిన సత్యాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడుతూ గడిపాడు. మృత్యువు ఆత్మను ఒక శరీరం నుండి వేరు చేస్తుందే కాని ఆత్మను నశింపచేయదని, తిరిగి మరొక చోట మరల క్రొత్త శరీరంతో జన్మిస్తుందనే సత్యాన్ని అనంతప్ప బాగా ఆకళింపు చేసుకున్నాడు. అతని భార్య కూడా ఒకసారి పిచ్చుకుక్క చేత కరవబడినప్పుడు ఇంజక్షన్ల జోలికి పోకుండా దృఢమైన విశ్వాసంతో బాబా విభూతిని మాత్రమే వాడి నయం చేసుకోగలిగింది. దావణగిరే పట్టణంలోని వంట్రోతుల్లో చాలామంది అనంతప్ప బాబా పటం వద్ద ఉంచి ఇచ్చే విభూతి కోసం వస్తూ ఉండేవారు. వాళ్లు కూడా అనంతప్పతో పాటు శ్రద్ధగా భజనలో పాల్గొని భక్తిగా విభూతి తీసుకుని వెళ్లేవారు. అనంతప్ప చిన్న కుమార్తెకు మైసూర్ రైల్వే డిపార్ట్మెంట్కు చెందిన ఒక యువకునితో వివాహం జరిగింది. బెంగళూరు నగరంలో ఒక మారుమూల చిన్న ఇంటిలో వాళ్లు నివసిస్తూ ఉండేవాళ్లు. ఆ భర్త అనుమానం అనే పచ్చకామర్ల వ్యాధి ఉన్న రోగి. ప్రతి చిన్న విషయానికి కూడా భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. ఆఖరికి ఆ అమ్మాయి కిటికీ తలుపు తెరిచినా అది ఏ ఎదురింటివాణ్నో దారేపోయేవాణ్నో చూడటం కోసమే అనేటటువంటి మూర్ఖుడు. అతడు అనంతప్ప కుమార్తెను ఇంట్లో ఒక ఖైదీలా బంధించి ఉంచేవాడు. తరచూ ఏదో ఒక వంకపెట్టి ఏదో ఒక నెపంతో ఆమెను తిట్టిపోస్తూ ఉండేవాడు. అనంతప్ప మరికొందరు వ్యక్తులు అతనికి నచ్చచెప్పి దారిలోకి తీసుకురావాలని, కాపురం సరిదిద్దాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. చివరికి ఒకరోజు పాపం ఆ పిల్ల ఆ బాధ భరించలేక విసిగిపోయి తనని బాబా దగ్గరకు పుట్టపర్తి తీసుకువెళ్లమని అతన్ని కోరింది. అతనితో ఆమె, నేను మీ పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నానని బాబా చెబితే నన్ను మీతో కాపురం చేయనివ్వండి, లేదా నేను నా జీవితాన్ని అక్కడే అంతం చేసుకుంటాను, పుట్టపర్తిలో బావులు చాలానే ఉన్నాయి అని చెప్పిందిట. అనంతప్ప, అతని భార్య, కూతురు, అల్లుడు అంతా కలిసి పుట్టపర్తి బాబా వద్దకు వచ్చారు. ఇంటర్వ్యూ సమయంలో బాబా ఆ తలబిరుసు అల్లుడికి అతని భార్య సీతవలే పవిత్రమైనదని, శివునికి పార్వతి వంటిదని నచ్చచెప్పారు. అయితే ఆ గర్విష్ఠికి ఈ మాటలు చేదుగా తోచి మింగుడు పడలేదు. అక్కడే తిరస్కరిస్తూ పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. బాబా అతనిని బయటికి నెట్టేసి తలుపులేసేసి అనంతప్పతో ఏమీ బాధపడవద్దని, అతను తప్పక మారతాడని, వారిద్దరూ ఆనందంగా గడుపుతారని చెప్పారు. అనంతప్ప కుటుంబం బాగా పొద్దుపోయిన తర్వాత పెనుగొండ చేరడంతో పగటి రైలు అందక అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉండిపోయారు. సాధువులపైన బాబాలపైన కారాలు మిరియాలు నూరుతూ ఎలా ఎదురుదెబ్బతీయాలా అని అనంతప్ప అల్లుడు ఆలోచిస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యాక వచ్చిన ఒక రైల్లో భార్యని, అత్తగారిని, అనంతప్పని మూడవ తరగతి పెట్టెలో ఎక్కించి తాను మాత్రం మొదటి తరగతి పెట్టెలో ఎక్కాడు అనంతప్ప అల్లుడు. అర్ధరాత్రి సమయం కావడం చేత రైలంతా ఖాళీగా ఉండటం వలన, పైగా అతను రైల్వే ఉద్యోగి కూడా కావటం వలన, అతనికి మొదటి తరగతి పెట్టెలో ఎక్కడానికి గార్డు అనుమతి లభించింది. ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉంటే, వారు రైలు ఎక్కాక జరిగిన మిగతా భాగం కథ నాకు ఆ రైల్వే గార్డు ద్వారా తెలిసింది. అతను ఇలా చెప్పాడు, సార్, ఒకరోజు రాత్రి నేను గుంతకల్ నుండి వస్తున్న రైల్లో రాత్రి డ్యూటీ చేస్తున్నాను. పెనుగొండ వద్ద ఒక రైల్వే ఉద్యోగి ఫస్ట్ క్లాస్ స్లీపర్ అంతా ఖాళీగా ఉండటం వలన అందులో పడుకోవడానికి అనుమతించమని కోరాడు. అర్ధరాత్రి సమయం కావటం వలన అన్ని పడకలు ఖాళీగా ఉండటం వలన నేను అతనికి మొదటి తరగతి పెట్టెలో పడుకోవడానికి అనుమతి ఇచ్చాను. ఒక గంట, గంటన్నర తర్వాత తొండిభావి స్టేషన్ దగ్గర రైలు ఒక 10 నిమిషాల పాటు ఆగింది. హఠాత్తుగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో పడుకోవడానికి నేను అనుమతి ఇచ్చిన వ్యక్తి అయ్యో అయ్యో అని పెద్దగా మూలగటం విని లోపలికి వెళ్లి చూసేసరికి అతను తన 2 చెంపలు అరచేతితో రుద్దుకుంటూ పెద్దగా మూలుగుతూ బాధపడుతున్నాడు. నాతో పాటే కూలీలు కూడా కొంతమంది లోపలికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద గుంపులా తయారైంది. ఎవరు ఈ రైలు పెట్టిలోకెక్కారు, నిన్నంత గట్టిగా చెంపదెబ్బలు కొట్టిందెవరు అని అతన్ని అడిగాను. చెంప వాచిపోయేలా అతన్ని ఎవరో బాగా కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మూలుగులు, వెక్కిళ్ళు మధ్య అతను స్టేషన్ మాస్టర్ గదిలో కూర్చొని జరిగిన కథంతా వివరంగా చెప్పాడు. తొండిబావి స్టేషన్ ఇంకా 6 మైళ్ల దూరంలో ఉంది అనగా అతను ఉన్న రైలు పెట్టిలో అకస్మాత్తుగా దీపాలు వెలిగాయి. అతను వెంటనే పక్క మీద నుంచి లేచి కూర్చున్నాడు. ఇంతలో ఆ ప్రదేశం అంతా గాఢమైన ఎర్రని కాంతి వ్యాపించి ఆ పెట్టెనంతా ఆక్రమిస్తూ బాబా కనిపించారు. అన్ని వైపుల నుండి టపటపా చెంపదెబ్బలు తగిలాయి. ఒక స్వరం అతన్ని మందలిస్తూ ఇలా అనటం వినిపించింది, ఆ అమ్మాయి అమాయకురాలు అని నేను చెప్తే నన్ను నువ్వు నమ్మవా? ఆమెను కొట్టడం మానేయి, ఆమె నా బిడ్డ. ఆమె కాదు, బాధితులంతా నా బిడ్డలే. రైలు ఔటర్ క్యాబిన్ దగ్గరకు వచ్చేసరికి బాబా మాయమయ్యారు. ఆ స్థలం అంతా మళ్లీ మామూలుగా తెల్లగా అయిపోయింది. ఇలా అతను జరిగిన సంగతంతా నాకు వివరంగా చెప్పాడు. నేను అనంతప్పను విచారించాను. గాఢ నిద్రలో ఉండటం వలన అతనికి జరిగింది ఏమిటో తెలియదు. ఫలితం మాత్రమే అతనికి తెలుసు. పుట్టపర్తి వెళ్లి వచ్చాక అతని అల్లుడు ఎంతో మంచిగా మృదువుగా మారిపోయాడు. తమ కాపురం ఆనందంగా సాగుతున్నట్లుగా అనంతప్ప కుమార్తె ఉత్తరాలు రాసేది. నేను అనంతప్ప అల్లుణ్ణి కూడా కలిశాను. అతను తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి తనకి ఆ శాస్తి జరగవలసిందేనన్నాడు. ఇప్పుడు వచ్చిన జీతమ్మంతా భార్యకు ఇచ్చేసి తన చేతి ఖర్చులకు కేవలం 15 రూపాయలు మాత్రం తీసుకుంటున్నట్లుగా చెప్పాడు కూడా. కొన్ని నెలల తర్వాత బాబా తన భక్తులతో సంభాషిస్తున్నప్పుడు షిరిడీబాబా కోపం, ఆవేశం గురించి, ఒక్కొక్కసారి కోపంలో ప్రజలను చేతికరతో కొట్టడం గురించి ప్రస్తావించాను. నేను మధ్యలో కల్పించుకుంటూ, బాబా, ఈ అవతారంలో మీరెవరినీ కొట్టలేదా అని అడిగాను. నేనిప్పుడు కేవలం ప్రేమమూర్తిని అన్నారు బాబా. ఎవ్వరినీ మీరు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని షిరిడీబాబా వలె కొట్టలేదా అని రెట్టించి అడిగాను. నువ్వనేది అనంతప్ప అల్లుడి గురించేనా? అదంతా అతనిపై ప్రేమతో చేసిందే అన్నారు బాబా. పాపం ఆ వెర్రి పిల్లపై ప్రేమజల్లు కురిసింది అన్నాను నేను. ఆ అల్లుడి మీద కూడా అన్నారు బాబా. ఎవ్వరినీ పాపాత్ములుగా ముద్రించడానికి ఇష్టపడని బాబా అపారమైన కరుణను తెలియజేసింది నాకు ఆ సంఘటన. ఒకసారి పుట్టపర్తిలో నా భార్యకి ఒక సంఘటనను జ్ఞాపకం చేసి బాబా కొద్దిగా కేకలేశారు. దావణగిరిలో నేను మీ గడప వద్దకు వచ్చాను. ఒకవేళ షిరిడీ నుంచి వచ్చానేమో అన్న అనుమానం మీ మనసులో మెరిసినా ఒక అర్ధణా మాత్రమే నువ్వు నా డబ్బాలో వేశావు. ఇంకొంచెం వేయమని అడిగితే ఇంటి యజమాని ఇంట్లో లేరని చెప్పావు. పైగా ఏదో పెద్ద నాకు ఏమీ తెలియదన్నట్లు. నేను నీ భర్త ఆఫీసుకు కూడా వెళ్లి కిటికీ గుండా ఓం అని అరిచాను. అతను నీతో చెప్పలేదా? బహుశా అతను కూడా ఏదో బిచ్చగాడులే అనుకుని ఉంటాడు అన్నారు. భగవంతుడికి అన్ని వైపులా కళ్ళుంటాయి, అన్ని వైపులా ముఖాలుంటాయి, అన్ని వైపులా ఆయన బాహువులు పాదాలు వ్యాపించి ఉంటాయి. అనంతమైన పాదాలు బాహువులతో విశ్వమంతా వ్యాపించి ఉంటాడు అని వర్ణిస్తోంది శృతి. స్వామి చేసే ప్రతి ప్రకటన, ఆయన ఇచ్చే ప్రతి సమాధానము కూడా ఈ సత్యాన్ని బలపరిచేదిగా, ధృవీకరించేదిగా ఉంటుంది. మన అహంకారపు తెరను తొలగిస్తుంది.
పైన పురుషోత్తముడవతరించినాడు, కుడమిపైన పురుషోత్తముడవతరించినాడు. పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు, కుడమిపైన పురుషోత్తముడవతరించినాడు. పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. ప్రేమామృతధారతో జగతినుద్ధరింపగా, సత్య ధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా. ప్రేమామృతధారతో జగతినుద్ధరింపగా, సత్య ధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా. కుడమి పైన పురుషోత్తముడవతరించినాడు, పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. కుడమి పైన పురుషోత్తముడవతరించినాడు. క్రాంతి రాక ధనమోహం వీడలేక, సన్మార్గం బోధించే సద్గురువులు కానరాక. శాంతి లేక క్రాంతి రాక ధనమోహం వీడలేక, సన్మార్గం బోధించే సద్గురువులు కానరాక. మనసులోని మాత్సర్యపు పొరలను తొలగించలేక, మనసులోని మాత్సర్యపు పొరలను తొలగించలేక. పరితపించు మానవాళి చేయి పట్టి నడిపించగా, పరితపించు మానవాళి చేయి పట్టి నడిపించగా. కుడమి పైన పురుషోత్తముడవతరించినాడు, పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. కుడమి పైన పురుషోత్తముడవతరించినాడు. సుఖశాంతులు కూర్చునని హరిభజనే మనసులోన ఆనందం నింపునని. హరినామస్మరణమే సుఖశాంతులు కూర్చునని, హరిభజనే మనసులోన ఆనందం నింపునని. నారాయణ సంకీర్తనమే ముక్తికి సోపానమని శ్రీహరి సంకీర్తనమే ముక్తికి సోపానమని ధరణి జనులకెల్ల దైవ భక్తి పదము చూపగా ధరణి జనులకెల్ల దైవ భక్తి పదము చూపగా ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు ప్రేమామృతధారతో జగతినుద్ధరింపగా సత్యధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా ప్రేమామృతధారతో జగతినుద్ధరింపగా సత్యధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా పుడమి పైన పురుషోత్తముడవతరించినాడు పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు పుడమి పైన పురుషోత్తముడవతరించినాడు
ఇప్పుడు అనంతపురం స్వామి కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థిని లక్ష్మీగారి అనుభవాలను వినండి.
మొట్టమొదటిసారి స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్లారా చూశాను. స్వామి బయటకు రావడం చూస్తుండగానే నా మనసులో మా అమ్మ చిన్నతనంలో నేర్పిన ప్రార్థనా గీతం పాడడం ప్రారంభించాను. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ సాయిదేవ. నేనలా పాడుకుంటూ ఉండగానే స్వామి వచ్చి నా ఎదుట నిలిచి, నీవే నా తల్లివి తండ్రివి, ఏమిటిదంతా, నీవెవరు నేనెవరు అని అన్నారు. ఎంత మహత్తరమైన వాక్యాలు! వెంటనే స్వామి సర్వజ్ఞత్వానికి శిరస్సు వంచి నమస్కరించాను. మా చదువులు పూర్తయి వెళ్ళిపోతున్న మేము ఎంతో సంతోషంగా భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలపై జరిగే వేసవి శిక్షణా తరగతులకి ఆనందంగా వెళ్లాం. స్వామి స్వయంగా మమ్మల్ని ఈ తరగతులకి ఆహ్వానిస్తూ ఆ సంవత్సరం సమ్మర్ కోర్స్ తిరిగి ప్రారంభిస్తున్నానని చెప్పారు. అది 1991వ సంవత్సరం. సమ్మర్ కోర్సులో మధ్యాహ్నం పూట స్వామి మా డైనింగ్ హాల్లో ఒక డోర్లోంచి బాయ్స్ హాస్టల్కు వెళ్లి భోజనం చేసి ఆ ద్వారంలోంచే తిరిగి వెనక్కి వచ్చేవారు. మేమంతా ఆ తలుపు దగ్గరే కాచుకుని కూర్చునుండేవాళ్లం. ఎందుకంటే అక్కడ మొదట కూర్చున్న అమ్మాయితో స్వామి మాట్లాడేవారు. ఈవేళ కూర ఏమిటి, రుచి ఎలా ఉంది, నువ్వు మొదటి బ్యాచ్లో భోజనం చేస్తున్నావా రెండవ బ్యాచ్లోనా అంటూ అడిగేవారు. నేను కూడా స్వామితో మాట్లాడే ఈ అవకాశం కోసం మొదటి వరుసలో కూర్చోడానికి ఎంతో ప్రయత్నించేదాన్ని. ఒకరోజు రసం చూడడానికి కారం పొడి చల్లిన కుళాయి నీళ్లలా ఉంది అనుకున్నాను. కాని అన్నంలో కలుపుకుని తింటే ఆ రసం చాలా రుచిగా ఉంది. ఆ రోజు స్వామి వచ్చే డోర్ దగ్గర మొదట కూర్చోడానికి నాకు కుదరలేదు. రెండో ప్లేస్లో కూర్చున్నాను. తొందరగానే స్వామి వచ్చి మొదట కూర్చున్న అమ్మాయిని ఈవేళ కూర ఏంటి అని అడిగారు. ఆ అమ్మాయి రాజ్మా అంది. స్వామి ఓహో రాజ్మాత అని తమాషా చేశారు. స్వామి ఇంకా ఆ రోజు నాతో మాట్లాడరని నేను బాధపడుతున్నాను. ఈ ఊహ నా మదిలో మెదిలిందో లేదో ఉత్తర క్షణంలో మూడో అమ్మాయి దగ్గర ఉన్న స్వామి వెనక్కి తిరిగి, హే రసం కైసా హే, రసం ఎలా ఉంది అని అడిగారు. వెంటనే నేను చాలా రుచిగా ఉంది స్వామి అన్నాను. స్వామి వెంటనే, ఏం బాగు, కుళాయి నీళ్లు కారంపొడి అన్నారు. నేను మనసులో ఏమి అనుకున్నానో స్వామి అదే చెప్పేశారు. ఆ క్షణమే అనుకున్నాను, భగవంతుడిచ్చిన ఆహారాన్ని ఏ విధంగానూ విమర్శించకూడదని. అన్నమే భగవంతుడని, ఆహారాన్ని విమర్శించడం అంటే భగవంతుణ్ణి విమర్శించినట్లే అని. సర్వాంతర్యామి స్వామి దగ్గర మనం ఏమీ దాచలేం కదా. 1991 జూన్ నెలకి నా చదువు పూర్తయింది. ఆ సంవత్సరం నవంబర్ నెలలో పుట్టపర్తిలో ప్రారంభించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేయడానికి స్వామిచేత ఎంపిక చేయబడిన 10 మందిలో నేను ఒకతిని కావడం నిజంగా నా అదృష్టమే. స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మమ్మల్ని అందర్నీ బెంగళూరులోని వివిధ హాస్పిటల్స్ లో 4 నెలల శిక్షణ కోసం బృందావనం పంపారు. రానుపోను ఖర్చులు, ఇతర సౌకర్యాలు అన్నీ స్వామే ఏర్పాటు చేయించారు. కేవలం ఇదే కాదు, స్వామి మాతో తాము స్వయంగా వచ్చి మా శిక్షణ ఎలా సాగుతోందో చూస్తానని అన్నారు. వారానికి ఒక ఉత్తరం రాయమన్నారు. మాకు బృందావనంలో ఒక విశాలమైన కాటేజ్ కేటాయించారు. అందులో పడుకోవడానికి ఒక విశాలమైన హాలు, మా సామాన్లు భద్రపరచుకోవడానికి ఒక స్టోర్ రూమ్ ఉండేవి. ఆ హాల్లో వేగంగా తిరిగే 2 ఫ్యాన్స్ ఉండేవి. నేను సరిగ్గా ఒక ఫ్యాన్ కిందే పడుకునేదాన్ని. ఒక రాత్రి నేను గాఢ నిద్రలో ఉండగా నా మీద ఏదో పడుతున్నట్లు కలగన్నాను. ఆ కలలో స్వామి నామమే మననం చేస్తున్నాను. ఇంతలో నా తోటి స్నేహితులు నన్ను లేపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను నిద్రలోంచి లేచి, ఎందుకు మీరు నా గాఢ నిద్రను భంగపరుస్తున్నారు అని అడిగాను. అంతలోనే ఒక ఫ్యాన్ నా పక్కన పడిందని గుర్తించాను. ఏదో గోరువెచ్చగా తగిలినట్లు అనిపించింది, కాని ఏమీ జరగలేదు. కాని ఫ్యాన్ ని చూస్తే 2 బ్లేడ్లు ఎల్ షేప్ లో ఉంగిపోగా మిగిలినది సూటిగానే ఉంది. అంతేకాదు, ఫ్యాన్ ని నా శరీరానికి ఏ విధమైన దెబ్బ తగలకుండా జాగ్రత్తగా పక్కకి పెట్టినట్లుంది. నిజంగా నా ఒక్కదానికే ఏ విధమైన శబ్దం వినిపించలేదు. పెద్దగా వచ్చిన శబ్దం విని నా చుట్టుపక్కల నా స్నేహితులందరూ పరుగున వచ్చారు. వాళ్లందరూ ఇలా చెప్పారు, నీ జీవితాన్ని కాపాడినందుకు స్వామికి కృతజ్ఞత చెప్పుకో. అయితే నేను స్వామికి కృతజ్ఞత తెలపలేదు సరికదా. స్వామికి నేను వారం వారం రాసే ఉత్తరాల్లో కూడా ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. ఆ రోజు రాత్రి నిశ్చింతగా నిద్రపోయాను. కొంతకాలం తర్వాత ఈ విషయం పూర్తిగా మర్చిపోయాను. కొన్ని వారాల తర్వాత స్వామి బృందావనానికి వచ్చారు. స్వామి దర్శనం కోసం మేము ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ కూర్చున్నాం. స్వామి వస్తూనే, దశావతారాలు బావున్నారా అని అన్నారు. మేమంతా స్వామి కృపతో బావున్నామని చెప్పాం. స్వామి వెంటనే, ఈవేళ ఎందుకు హాస్పిటల్కి వెళ్లలేదు అన్నారు. నేను, స్వామి మీ దయవల్ల మా వ్యాన్ ఈరోజు రాలేదని చెప్పాను. అందుకే మీ దర్శన భాగ్యం అనే అదృష్టాన్ని అనుభవిస్తున్నాం అన్నాను. స్వామి వెంటనే నా స్నేహితురాలి పళ్లెంలోని కొంచెం బియ్యం తీసుకుని నా తలపై జల్లి, నీకు భగవంతుని కృప ఉంది, లేకపోతే ఫ్యాన్ పడినప్పుడు నీ తల ఎగిరిపోయి ఉండేది. నీవు నీ ఉత్తరంలో స్వామి నీతో మాట్లాడడం లేదని, చూడడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని రాశావు. చూడు, నేను ఎప్పుడూ నీ వైపు చూడకపోతే నిన్ను ఎవరు రక్షించారు? ఆ ఫ్యాన్ రెక్కలని ఎల్మాదిరిగా వంచేదానికి సాధ్యమవుతుందా? నట్స్ బోల్ట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోకుండా నువ్వు ఓ దున్నపోతులా నిద్రపోతున్నావు. స్వామి నిన్ను చూడడం లేదని ఎప్పుడూ అనుకోకు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ ఇంటా వెంటా జంటా కంటా ఉంటాను, నీ చుట్టూ ఉంటాను అన్నారు. ఆ తర్వాత నేను నోరు మెదపలేదు. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు స్వామికి నేను సర్వదా రుణపడి ఉంటాను. స్వామిచే ఇవ్వబడిన ఈ కొత్త జీవితంతో స్వామి కోసమే జీవించాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోకుండా జీవితంలో జరిగే ప్రతిదానికి కృతజ్ఞత తెలుపుకోవడం మొదలుపెట్టాను. అత్యంత కృతజ్ఞతలతో విశ్వాసాలతో ఒక మాట చెప్తాను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అదంతా భగవానుని కృపే. స్వామి లేకపోతే నేను సున్నా, జీరో. స్వామి ఎప్పుడూ నా తోడుగా ఉంటూ నన్ను నడిపిస్తూ రక్షిస్తూ నన్ను కంటిపాపలా చూసుకుంటారు. నేను ప్రతిక్షణం స్వామి సమక్షాన్ని అనుభవిస్తూ ఉంటాను. మనలో ఉండి మన జీవిత నౌకని ఆత్మోద్ధరణ వైపు నడిపించే దేవుడు ఆయనే కదా.
నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది, సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు, అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు. నామంబు పలికితే నావ సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. పీదలకు సాగలకు ఒక్కటేనావా, పండితులకు పామరులకు ఒక్కటే త్రోవా. పీదలకు సాగలకు ఒక్కటేనావా, పండితులకు పామరులకు ఒక్కటే త్రోవా.
తరతమ
సాగిపోతుంది, నామంబు పలికితే నావ సాగిపోతుంది. సాయి రామ నౌక సాగిపోతుంది, సాయి కృష్ణ నౌక సాగిపోతుంది. ఎక్కలేరు దర్పము చూపించి మీరు ఈనావ నడపలేరు. డబ్బిచ్చి మీరు ఈనావ ఎక్కలేరు, దర్పము చూపించి మీరు ఈనావా నడపలేరు
సాయి రామ నామమనే మూల్యము చెల్లించరా పలికితే నావ సాగిపోతుంది నామంబు పలికితే నావ సాగిపోతుంది సాయి రామ నౌక సాగిపోతుంది సాయి కృష్ణ నౌక సాగిపోతుంది సాయి రామ నౌక సాగిపోతుంది సాయి కృష్ణ నౌక సాగిపోతుంది అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు అందులో చుక్కాని శ్రీ సాయి రాముడు నామంబు పలికితే నావ సాగిపోతుంది నామంబు పలికితే నావ సాగిపోతుంది
విన్నారు కదా స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని, ఏ విధంగా తమ భక్తులను ఇంటా వెంటా జంటా ఉండి కాపాడుతూ ఉంటారో అన్న విషయం కస్తూరిగారి అనుభవం ద్వారా, లక్ష్మిగారి ఎక్స్పీరియన్స్ ద్వారా ఈనాడు మనం తెలుసుకున్నాం. ఇంతటితో ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి. జై సాయిరాం.